విశ్రాంతి మంత్రం తీసుకోండి.
ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవా. భద్రం పశ్యే మాక్షభిర్యజత్రాః. స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిః. వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. స్వస్తి న పూషా విశ్వవేదాః. స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. అనోరణీయానహమేవ తద్వత్. మహానహం విశ్వమహం విచిత్రం. పురాతనోహం పురుషోహమీశ. హిరణ్మయోహం శివరూపమస్మి. అపాణిపాదోహమచింత్య శక్తిః. పశ్యామ్యచక్షోసశృణోమ్యకర్ణః. అహం విజానామి వివిక్తరూపో. నచాస్తి వేత్తా మమ చిత్సదాహం. వేదైరనేకైరహమేవ వేద్యః. వేదాంతకృద్వేదమిదేవ చాహం. న పుణ్యపాపే మమ నాస్తి నాశో. న జన్మ దేహేంద్రియ బుద్ధిరస్తి. న భూమిరాపో న చ అగ్నిరస్తి. న చానిలోమేస్తి న చాంబరంచ. ఏవం విదిత్వా పరమాత్మరూపం. గుహాశయం నిష్కళమద్వితీయం. సమస్త సాక్షిం సదసాద్విహీనం. ప్రయాతి శుద్ధం పరమాత్మరూపం. యస్య తరుద్రీయమధీతే. స్వగ్నిపూతో భవతి. సురాపానాత్పూతో భవతి. శత్రుత్రియమధీతే. ఈ శత్రుత్రియాన్ని గనక అధ్యయనం చేసినట్లయితే ఇదిగో ఈ ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే అసలు శత్రుత్రియం అని ఎందుకు అన్నారు? ఇక్కడ ఇంతవరకు ఎప్పుడు చెప్పనటువంటి కొత్త పేరు ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఇది నిజంగా కైవల్యోపనిషత్తు, కానీ కైవల్యోపనిషత్తు అయితే ఇక్కడ శత్రుత్రియం అని ఎందుకు అంటున్నారు? శత్రుత్రియం అనేటువంటిది రుద్రుని గురించి ప్రార్థన చేసే 100 శ్లోకాల గ్రంథం. ఈ గ్రంథం యజుర్వేదంలో సంహిత మంత్రభాగంలో ఉన్నది. ఒక శివభక్తుడు, పరమభక్తుడైనటువంటి శివభక్తుడైనటువంటి వారు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువు అతను ధరించడానికి కావలసినటువంటి ఆ రుద్ర ప్రార్థన ఎలా చేయాలి అనేటువంటి దాన్ని చెప్పినటువంటి 100 శ్లోకాలు. మరైతే దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అంటే నిజంగా ఎక్కడ సంబంధం కనపడుతుందా? అదేమో ఉపనిషత్తు, ఇదేమో మంత్రభాగంలో ఉంది. కానీ మంత్రభాగంలో ఉన్న ఉపనిషత్తులో ఉంది కాబట్టి అక్కడ తేడా ఉంది, అక్కడ పోలిక కూడా ఉంది. ఎందుకంటే తైత్రీయ ఉపనిషత్తులో ఒక వల్లి ఇదిగో ఈ రుద్ర ఈ శత్రుద్రియం, అందువల్ల అక్కడ కైవల్యోపనిషత్తు అది ఉపనిషత్తే, ఇది ఉపనిషత్తే, ఇదేమో ఏకత్వం. తేడా ఏమిటంటే ఇదేమో మంత్రభాగంలో ఉన్నది, అదేమో ఉపనిషత్ భాగంలో ఉన్నది. కైవల్యోపనిషత్తు ఏమో అధర్వేదంలోది, మరి ఇదేమో యజుర్వేదంలోది. మళ్ళీ ఇక్కడ తేడా ఉంది. అయితే ఈ తేడాలు ఉన్నప్పటికీ కూడా దీన్ని ఇక్కడ శత్రుద్రియం అని ఎందుకు అంటున్నారు అనంటే, ఈ శత్రుద్రియం ద్వారా ఒక ఉత్తమమైనటువంటి భక్తి భావన కలుగుతుంది. అక్కడ కైవల్యోపనిషత్తు ద్వారా ఉత్తమమైనటువంటి జ్ఞాన భావన కలుగుతుంది. ఇక్కడ జ్ఞానం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం ఉపనిషత్తులు, కానీ ఈ శత్రుద్రియంలో మాత్రం భక్తి అనేటువంటిది ప్రధానమైనటువంటిది. అది భక్తిలో పరాకాష్ఠ అయితే ఇది జ్ఞానంలో పరాకాష్ఠ. మరైతే ఈ శత్రుద్రియాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్ళకి ఏం ప్రయోజనం కలుగుద్ది అని అంటూ వాళ్ళు అగ్నిపూర్తులు అవుతారు, అగ్ని చేత పవిత్రులు అవుతారు అని చెప్పారు. ఎందుకంటే అగ్ని అన్నింటినీ కూడా పవిత్రం చేస్తుంది కనుక. మరి ఇక్కడ ఈ కైవల్యోపనిషత్తు మనం ఎట్లా పవిత్రం చేస్తుంది అని అంటే, మనం జ్ఞానం అనేటువంటి అగ్నిలో పవిత్రం అవుతాం, ఆత్మజ్ఞానం అనేటువంటి అగ్నిలో పవిత్రం అవుతాం. నేను ఆత్మను అనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని ఆ జ్ఞానంలో మనం కనుక నిలబడ్డట్టయితే మన యొక్క సమస్తమైనటువంటి కర్మబంధనాలు వదిలిపోతాయి, అదే పవిత్రం కావటం. ఇప్పుడంతా అపవిత్రంగా ఉన్నాం. ఏమిటి అపవిత్రం అని అంటే, ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా అపవిత్రమైనటువంటివి. ఎందుకని అపవిత్రం అంటే, ఎప్పుడు కూడా ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లో ఉంటాయి కాబట్టి. ప్రాపంచిక వ్యవహారాల్లో ఉంటే ఇది అపవిత్రం, తుప్పు పట్టడం. కానీ పరమాత్మ వ్యవహారంలోకి వస్తే తుప్పు వదలటం, అంటే అప్పుడు ఈ అపవిత్రత అంతా కూడా తొలగిపోతుంది. ఆ విధంగా జ్ఞానాగ్నిలో దగ్ధమై నీ సమస్తమైనటువంటి కర్మబంధనాలు నీవు అగ్నిపూతుడు అవుతావు. సునాపానాత్ పూతో భవతి, రెండోది కూడా ఉంది, బ్రహ్మహత్యాత్ పూతో భవతి. సురాపానాత్ బ్రహ్మహత్యాత్, ఈ రెండు కూడా ఎలాంటివనంటే పంచమహాపాతకాలు. ఈ పంచమహాపాతకాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి కూడా నువ్వు విడుదల పొందుతావు. ఎప్పుడు? ఈ కైవల్యోపనిషత్తును నువ్వు అధ్యయనం చేస్తే. ఎలా అధ్యయనం చేయాలా? బుద్ధితో. ధీ అనంటే బుద్ధి, అధీయతే అనంటే ధీతో అంటే బుద్ధితో కూడినటువంటి వాడివి. బుద్ధితో ఏమిటి కూడాలి అంటే, మనం ఈ శాస్త్రాన్ని జాగ్రత్తగా గురువు దగ్గర, ఈ ఉపనిషత్తులు చెప్పగలిగినటువంటి ఓ సద్గురువు దగ్గర శ్రవణం చేయాలి. శ్రవణం చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ మననం చేయాలి. ఈ శ్రవణ మననాలు రెండూ కనుక సాగితే నీకు విషయం సంపూర్ణంగా తెలిసిపోతుంది. శ్రవణము, మననము, నిధిధ్యాసనము, ఈ మూడు దేనికయ్యా చెప్పేది అని అంటే, మనకి మూడు విషయాలు ఉన్నాయి. నాకు తెలియదు, నాకు అర్థం కాలేదు, నాకు అనుభవం కాలేదు అనే మూడు విషయాలు ఉన్నాయి. ఏదైనా ఒక విషయం అంటే నాకు తెలియదు అని అంటాం. నీకు తెలియదు అనేటువంటి మాట నువ్వు మర్చిపోవాలంటే, ఆ మాట అనకుండా ఉండాలంటే శ్రవణం అంటే వినటం. వింటే ఏమవుద్ది? నాకు తెలియదు అంటారా? ఇప్పుడు మీరు ఎవరైనా సరే కైవల్యోపనిషత్తు అంటే ఏమిటి తెలుసా అంటే నాకు తెలియదు అని అంటారా? భగవద్గీత అంటే ఏమిటి తెలుసా అంటే నాకు తెలియదు అంటారా? అనడానికి వీలు లేదు. ఎందుకన్నానంటే దాని గురించి మీరు విన్నారు కనుక దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీ మనస్సులో కాస్త కోస్తూ ఉంటాయి కనుక నాకు తెలియదు అనడానికి వీలు లేదు. శ్రవణం వల్ల, ఇక మననం వల్ల. మననం అని అంటే మనం మామూలుగా అయితే పూర్వకాలంలో గురువు దగ్గర ఉన్నటువంటి శిష్యులు ఒక్కసారి గురువు చెబితే దాన్ని వాళ్ళు వాళ్ళ యొక్క నివాసాలకు వెళ్ళి మననం చేసుకుంటూ ఉంటారు, వల్ల వేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి పూర్వకాలంలో ఈ పుస్తకాలు ఉండేవి కాదు, గ్రంథాలు లేవు. గ్రంథాలు లేవు కనుక గురువు ఏం చేస్తాడంటే మంత్రాన్ని 2 సార్లు చెప్తాడు. ఆ మంత్రాన్ని 2 సార్లు వాళ్ళు చదువుతారు. చదివితే ఆ 2 సార్లు చదివేటప్పటికల్లా వాళ్ళ యొక్క బుద్ధిలో అది బాగా నిలబడిపోవాలి. మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి కాస్త టిఫిన్ చేస్తే అది ఆమె అడిక్కిపోకూడదు, అది అట్లనే ఉండాలి. టిఫినే అడిక్కిపోవాలి కానీ అది మాత్రం ఉండాలి. ఉండి మళ్ళీ ఒక్కసారి ఏ మంత్రాలు చెప్పారో వల్ల వేసుకుంటారు. అలా వల్ల వేసుకున్న తర్వాత ఆ మంత్రానికి సంబంధించినటువంటి భావం ఏం చెప్తారో దాన్ని మననం చేస్తారు. ఇట్లా మననం చేస్తే ఏమవుతారంటే నాకు అర్థం కాలేదనే మాట పోద్ది, నాకు తెలియదు అనేటువంటి మాట ఏమో శ్రవణం ద్వారా పోద్ది, నాకు అర్థం కాలేదనేటువంటి మాట ఏమో మననం ద్వారా పోద్ది. అంటే మందంగా చేస్తే నీవు విన్నటువంటి విషయం బాగా అర్థమవుద్ది. ఇక నాకు అనుభవం కాలేదనేటువంటి మాట ఉందే అదేమో నిధిధ్యాసన వల్ల పోద్ది. అంటే నువ్వు బుద్ధికి అతీతంగా ధ్యానంలో కూర్చొని బుద్ధితో ధ్యానం చేస్తూ బుద్ధికి అతీతంగా కనుక నువ్వు తెలుసుకున్నటువంటి విషయంలో కనుక నిలిచిపోయావంటే, అంటే ఆత్మగా నిలిచిపోయావంటే అప్పుడు నాకు అనుభవం కాలేదంటానికి వీల్లేదు. ఎందుకని? అనుభవం అయ్యేది ఎవరికి? ఇప్పుడు నువ్వు ఆత్మవి కనుక నాకు అనుభవం కాలేదంటానికి ఆత్మ అనుభవం కాలేదంటదా? తాను ఆత్మగా ఉన్నాడు కనుక అనుభవం కాలేదనేటువంటి మాటే రాదు. అందుకని ఈ మూడు కూడా ఈ శ్రవణం అన్న నిరుధ్యాసనలు అనేటువంటివి. ఇదిగో దీనికోసం నాకు తెలియదు, నాకు అర్థం కాలేదు, నాకు అనుభవం కాలేదు అనే ఈ మూడింటిని కూడా తొలగించడం కోసం ఈ శ్రవణం అన్న నిరుధ్యాసనం. కాబట్టి ఇక్కడ బుద్ధితోటి కేవలం ఉరికినే చెవులతో వింటాం కాకుండా బుద్ధితో ఈ విన్నటువంటి విషయాన్ని బాగా జాగ్రత్తగా మననం చేస్తూ స్థిరంగా నిలుపుకోవాలి. అలా కనుక నిలుపుకున్నట్లయితే మీరు మళ్ళీ మంత్రం చదువుతూ ఉంటే ఆ భావం అంతా కూడా మీకు అలా తిరుగుతూ ఉంటుంది, ఆ భావం మీకు అవగాహన అవుతూ ఉంటుంది. అలా కనుక అవగాహన చేసుకుంటూ కనుక నువ్వు దీన్ని అధ్యయనం చేసినట్లయితే అప్పుడేమవుతుంది? సురాపానాప్పుతో భవతి. ఈ సురాపానం చేసినందువల్ల వచ్చేటువంటి పాపం నుంచి విడుదల పొందుతావు. బ్రహ్మహత్యాత్పుతో భవతి. ఈ బ్రహ్మహత్య వల్ల వచ్చినటువంటి పాపం నుంచి కూడా విడుదల పొందుతావు. ఏం సామాన్యమైన పాపాలు కాదు ఈ రెండు కూడా. ఎలాంటివనంటే పంచమహాపాతకాలు. ఈ పంచమహాపాతకాలు ఇంకోటి కూడా ఉంది, దొంగతనం. దొంగతనంలో కూడా సువర్ణం బంగారం దొంగతనం కనుక చేస్తే ఈ బ్రహ్మహత్య, ఈ సురాపానం వీటితో సమానం. అందుకని ఆ దొంగతనం అసలు దొంగతనమే చేయకూడదు. అందులో బంగారం దొంగతనంగానే చేస్తే వాడిక జన్మ జన్మలకి కూడా దాని పాపఫలం అనిపించాల్సింది. అందువల్ల ఈ పాతకాలు ఏవైతే ఉన్నాయో, పంచమహాపాతకాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా ఈ అధ్యయనం వల్ల నీకు తొలగిపోతాయి. అంతేకాకుండా కృత్యాకృత్యాత్పుతో భవతి. చేయవలసినటువంటి పనులు నువ్వు చేయకపోయినా, చేయకూడని పనులు చేసినా నీకు పాపం. చేయాల్సిన పనులు చేయవు అప్పుడు పాపమే, చేయకూడని పనులు చేస్తావు అప్పుడు పాపమే. కాబట్టి ఈ 2 పాపాల నుంచి కూడా విడుదల పొందుతావు దీన్ని అధ్యయనం చేయటం వల్ల. మరైతే దీన్ని అధ్యయనం చేస్తేనే ఎట్లా పోతాయండి పాపాలు? దీన్ని అధ్యయనం చేయటువంటి దాన్ని చెప్తున్నాం బుద్ధితో. అది ఎప్పుడైతే బుద్ధితో గ్రహించావో వెంటనే దాన్ని ఆచరణలో పెట్టుకోవాలని, అనుభవానికి తెచ్చుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తావు. ఎప్పుడైతే అనుభవానికి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నావో భగవంతుని వైపుకు తిరిగినట్టు. భగవంతుని వైపుకి ఎప్పుడైతే నువ్వు తిరిగావో ఇక ఆటోమేటిక్గా ఈ పాపాలు, ఈ ప్రాపంచిక విషయాలు, ఇక్కడ ఉన్నటువంటి భోగాలు, ఇక్కడ ఉన్నటువంటి సుఖాలు, వీటన్నిటి పట్ల కూడా నీకు వైరాగ్య భావం వస్తుంది. వాటి పట్ల వైరాగ్య భావం వస్తుంది కాబట్టి ఇక ఏ రకంగా కూడా ఈ దురలవాట్లు, ఈ పాపాలు ఇలాంటివి నువ్వు చేయకుండా ఉంటావు. ఇలా ఉంటే ఏమిటంటే ప్రయోజనం? తస్మాత్ అవిముక్తం ఆశ్రితో భవతి. అవిముక్త, అవిముక్తం అని అంటే విముక్తం అంటే విడిచిపెట్టినవాడు, అవిముక్తం అంటే విడిచిపెట్టనివాడు, విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకున్నవాడు. ఎవరయ్యా అవిముక్తుడు? ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం ప్రపంచ విషయాలు బాగా గట్టిగానే పట్టుకున్నాం, కానీ పరమాత్మ విషయాలు మాత్రం అంత గట్టిగా పట్టుకోలే, కాస్త లూజ్ లూజ్గా పట్టుకున్నాం. కానీ మహాభక్తులైనటువంటి వాళ్ళు, మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు, సర్వసంగ పరిత్యాగులై నిజమైనటువంటి ఆ జీవిత పరమ లక్ష్యాన్ని సాధించాలని తపన పడేటువంటి వాళ్ళు, వాళ్ళు ఎప్పుడు కూడా పరమాత్మను వదిలిపెట్టుకుని ఉంటారు. కాబట్టి వాళ్ళు అవిముక్తులు. అలాగనే భగవంతుడు ఉన్నాడు, ఆయన అసలు అవిముక్తుడు. ఎందుకయ్యానంటే, నువ్వు మాత్రం భగవంతుడిని పట్టుకున్నా పట్టుకోకపోయినా, భగవంతుని మాట విన్నా వినకపోయినా, భగవంతుడు చెప్పింది ఆచరించినా ఆచరించకపోయినా, భగవంతుని మాత్రం నేను పట్టుకొని వదిలిపెట్టు. ఆయన ఎప్పుడు పట్టుకునే ఉంటాడు. 365 రోజులు, రోజులో 24 గంటలు, గంటలో 60 నిమిషాలు, నిమిషంలో 60 సెకండ్లు, ఆయన మాత్రం గట్టిగా పట్టుకొని ఉంటాడు. ఒక్క క్షణం పడినట్ట వదిలిపెట్టు. అందుకని ఆయన అవిముక్తుడు. అవిముక్తం ఆశ్రితో భవతి, ఎప్పుడైతే దీన్ని అధ్యయనం చేశావో, అవిముక్తం ఆశ్రితో భవతి, ఆ పరమాత్మని పట్టుకుంటావు గట్టిగా వదలకుండా. అవిముక్తుడిని పట్టుకుంటావంటే పరమాత్మను పట్టుకుంటావు. పరమాత్మ ఎందుకు పట్టు, పరమాత్మ నిన్ను పట్టుకొని ఉన్నాడు. నువ్వు ఆయన కోసం ఎక్కడ వెతకక్కర్లా, ఆయన నీలోనే ఉన్నాడు, నిన్ను పట్టుకొనే ఉన్నాడు. కాబట్టి నువ్వు కూడా ఇప్పుడు ఆయన్ని పట్టుకుంటావు. ఆయన చెప్పినటువంటి మాట ఇప్పుడు నీకు వినపడుద్ది. ఇంతకాలం నుంచి వినపడలా, ఇంతకాలం నుంచి బయట నుంచి వింటున్నావు అన్ని, అందుకని ఆ లోపల నుంచి చెప్పేటువంటి మాట వినపడలా, ఇప్పుడు బయట ఆపేశావు, అందుకని లోపల నుంచి చెప్పేటువంటి మాట వినపడతావు. ఈ ప్రకారంగా ఆ భగవంతుడిని పట్టుకొని ఆ భగవంతుడి వైపు తిరిగినటువంటి వాడివి అవుతావు. అత్యాశ్రమీ సర్వదా సకృత్వ జపే, సర్వదా ఎల్లప్పుడూ నాకు కుదరదండి అంటే సకృత్వ ఒక్కసారైనా, రోజుకొక్కసారైనా జపే, దీన్ని అధ్యయనం చేయండి. అత్యాశ్రమీ, నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నా, నువ్వు బ్రహ్మచర్యంలో ఉన్నా, గృహస్థంలో ఉన్నా, వానప్రస్థంలో ఉన్నా, సన్యాసంలో ఉన్నా, ఈ నాలుగు కాకుండా ఇంకేదైనా ఉందనుకో దాంట్లో ఉన్నా, ఎక్కడున్నా, ఎప్పుడైనా నువ్వు దేని సంబంధం లేకుండా, ఇది అది అనేటువంటి సంబంధం లేకుండా, ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా సరే ఇదిగో దీన్ని అధ్యయనం చేయండి, దీన్ని చదవండి, దీన్ని బాగా పారాయణ చేయండి, బాగా బుద్ధితో దాని యొక్క ఆలోచనలు, దాని యొక్క భావాలు మీ మనస్సులో అట్లా తిరుగుతూ ఉండాలి అని ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇలా చెప్పి మరైతే ఎందుకు చెప్పారండి, అసలు ఇదంతా ఎందుకు చెప్పటం, ఎందుకు చెప్పటం అని అంటే, ఎవరైతే ఈ ఉపనిషత్తుని బాగా శ్రద్ధగా విని, దీంట్లో ఉన్నటువంటి విషయాలు బాగా అర్థం చేసుకొని, దీన్ని కనుక ఆచరించబోయేటప్పుడు మా ఏమైనా ఆటంకాలు కనుక వస్తే, ఏం ఆటంకాలు వస్తాయి, అయ్యో నేనేమో పాపాత్ముడినే, అన్ని పాపాలు చేశానే, మంచి పనులేమి చేయలేదే, తల్లిదండ్రులు చూడలేదే, అత్తమామలను సరిగ్గా చూడలేదే, ఎవరికేమి సహాయం చేయలేదే, నేనేమి లోక కళ్యాణం చేయలేదే, ఎంతసేపటికి నేను బాగుపడాలా, నా వాళ్ళు బాగుపడాలా, నా ఇల్లు, నా భార్య, నా భయ బిడ్డలు, నా సంపద అని నేను వీటి కోసమే పోరాటం చేశానే, అలాంటి నాకు కూడా పరమాత్మని అందుకునేటువంటి అదృష్టం ఉందా, ఆ అర్హత నాకు ఉందా అని ఎవరైతే సందేహపడుతూ ఉంటారో, అలా సందేహపడేటువంటి వాళ్ళకి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని ఇవ్వటం కోసమని చెప్పి ఇదిగో ఇవన్నీ కూడా చెప్పారు. ఇంతటితో ఈ ఉపనిషత్తుని చెప్పుకోవటం అయిపోయింది. ఈ ఉపనిషత్తుని ఆచరించడానికి నీకు అర్థం వచ్చేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడానికి కావాల్సినటువంటివి చెప్పడం జరిగిపోయింది. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు ఇక చివరిలో ఫలశ్రుతి చెప్తున్నారు. ఏమిటి ఫలశ్రుతి? ఇప్పుడు చెప్పినటువంటి విధంగా ఈ కైవల్యోపనిషత్తుని కనుక జాగ్రత్తగా అధ్యయనం చేసి అర్థం చేసుకొని దాన్ని కనుక జీవితంలో ఆచరణ చేసి అందుకోవాల్సినటువంటి లక్ష్యాన్ని అందుకుంటే ఏమిటి ప్రయోజనం అనేటువంటి విషయం మనకి తెలియాలి. ప్రయోజనం ఏమిటో తెలియకపోతే మనం దాని వైపు చూస్తామా? ఇదిగోనంటే ఇది చాలా మంచిది, నీకు బాగా ఉపయోగపడుద్ది అని అంటే అది నాకు కావాలనుకుంటాం. అంటే ఇది అసలు ఎందుకు పనికిరాదనంటే నాకు ఇయ్యాలి అంటాం. ఎందుకు పనికిరాదు, నాకు ఎందుకు బజార్లో గులకరాయింది, ఎందుకు పనికిరాదయ్యా, వీలైతే ఏదన్నా నీ పళ్ళు ఒడగొట్టుకుంటా నీ బతుకొచ్చుదండి, నా బొద్దులే బాబు. కాబట్టి బాగా ఉంది కనుక అయితే మనకు కావాలంట. అందుకని ఇక్కడ కూడా ఆ ఫలశ్రుతి చెప్తున్నారు. మరి ఏం చెప్తున్నారో ఫలశ్రుతి చూడండి. అనేక జ్ఞాన మాప్నోతి సంసారార్ణవనాశనం తస్మాదేవం విదిత్వైనం కైవల్యం ఫలమశ్నుతే కైవల్యం ఫలమశ్నుతే కైవల్యం. కైవల్యం ఫలమశ్రుతైతి అనేన జ్ఞానమాప్నోతి సంసారార్ణవనాశనం తస్మాదేవం విదిత్వైనం కైవల్యం ఫలమశ్రుతే కైవల్యం ఫలమశ్రుత ఇతి అనేనా దీని వలన దేని వలన అదిగో ఇప్పటి వరకు చెప్పుకున్నట్టు ఈ కైవల్య పురుషుడు చెప్పినటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో దీనివల్ల సంసారార్ణవ నాశనం సంసార సాగరాన్ని సంసార ఆర్ణవం ఆర్ణవం అని అంటే సముద్రం అని సంసారం అనేటువంటి సముద్రాన్ని నాశనం నశింపజేసేటువంటి జ్ఞానం ఆప్నోతి జ్ఞానాన్ని పొందుతావు కాబట్టి నువ్వు ఏ జ్ఞానాన్ని పొందుతావయ్యా ఈ ఉపనిషత్తుని జాగ్రత్తగా అధ్యయనం చేసి అర్థం చేసుకుంటే అని అంటే ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని నాశనం చేసేటువంటి జ్ఞానాన్ని పొందుతాం అసలు సంసారాన్ని సముద్రంతో ఎందుకు పోల్చారండి సముద్రం మీరు సముద్రం దగ్గరికి పోయి చూస్తే మనకేం కనపడుద్ది ఓ పెద్ద ఘోష వినపడుతూ ఉంటుంది ముందు దూరంగా ఉన్నప్పుడు సముద్రం కనపడకపోయినా ముందు వినపడుద్ది ఏమిటనంటే సముద్ర ఘోష ఏమిటా భాష అదిగో ఒక కిలోమీటర్ దూరం నుంచి అలలు అట్లా అలా లేచి వస్తూ ఉంటాయి ఆ అలలు వస్తూ ఉంటే సగం దూరం వచ్చినప్పటికల్లా వాటి యొక్క ప్రభావం ఎంత ఉంటుందనంటే ఓ పెద్ద బ్రహ్మాండమైనటువంటి భాష వినిపిస్తుంది అలా వచ్చి ఒడ్డుదాకా వచ్చి కొట్టుకొని పోతామండి పోతే ఆమె మొత్తమయ్యా మళ్ళీ వెనక వస్తానే ఉంటాయి సరే ఎప్పుడు ఆగుతాయండి అయ్యి అసలు ఆగేదే లేదు ఎవరో ఒక ఆయన సముద్ర స్నానానికి పోయాడంట పాపం ఎప్పుడు వాళ్ళ సముద్రం అంటే ఎప్పటితో కూడా చూడాల ఆ సముద్ర స్నానానికి పోయిన తర్వాత అందరు దిగారు స్నానం చేస్తానికి వీడే ఒడ్డును కూర్చున్నాడు ఏదో దిగన్నాడు అక్కడ ఉన్న స్నేహితుడు దిగంటే అమ్మో అల్లలు వస్తున్నాయి నేను అవి పోయిన తర్వాత చేస్తాను అదే అలలు పోయేటప్పుడు చేసేటప్పుడు అవి ఎప్పటికి బావు వాటిని తప్పించుకొని ఎక్కాలంటే మనం చేయాల్సిందే అని అన్నాడు అదే ప్రకారంగా అలలు పోయిన తర్వాత ఆయన సముద్ర స్నానం చేస్తానని అంటమంటే ఆయన అమాయకత్వం మూర్ఖత్వం ఏమి తెలియకపోవటం కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే నిరంతరము కూడా ఈ సముద్రంలో అలలు ఎట్లా వస్తూ ఉన్నాయో మనకి ఈ జన్మలు ఎట్లా వస్తూ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ జన్మ మళ్ళీ మళ్ళీ జన్మ మళ్ళీ మళ్ళీ జన్మ జన్మ వచ్చింది ఉంటుందా అల వచ్చింది ఉంటుందా అల పోతా ఉంది జన్మ పోతా ఉంది మళ్ళీ అల వస్తూ ఉంది మళ్ళీ జన్మ వస్తూ ఉంది ఎంతకాలం అండి ఆ సముద్రం ఉన్నంతకాలం సముద్రం ఉన్నంతకాలం అలలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి మళ్ళీ వస్తూనే ఉంటాయి మళ్ళీ పోతూనే ఉంటాయి ఇలాగా నువ్వు రాత్రి పగలు తేడా లేకుండా ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాయి అదేవిధంగా మనకి కూడా ఇదిగో ఈ సంచిత కర్మలు అనేటువంటి సాగరం ఉన్నంతకాలం ఈ జన్మలు అనేటువంటి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి దీనికి అంతమంటూ లేదు అందుకనే ఈ సాగర సంసారాన్ని సాగరంతో పోల్చారు అయితే సంసారం అంటే ఏమిటండి సంసారం అంటే ఏమి లేదు జనన మరణ రూప సంసారం సావు పుట్టుకలతో కూడినటువంటి దాన్నే సంసారం అంటారు కాబట్టి ఈ చావటం పుట్టడం అందుకనే శంకరాచార్య వారు చెప్పారు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం మళ్ళీ మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ చావటం మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో శయనించటం 9 నెలలు శయనించాలి అక్కడ కాబట్టి ఇది నీ పరిస్థితి కాబట్టి ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని నాశనం చేసేటువంటి జ్ఞానాన్ని పొందుతావు ఆ జ్ఞానం ఆప్నోతి ఆ జ్ఞానాన్ని నువ్వు పొందుతావు తస్మాత్ అందువల్ల ఏవం ఈ ప్రకారంగా అంటే ఈ సంసారాన్ని నాశనం చేసేటువంటి జ్ఞానాన్ని పొందుతావు గనక అలా నువ్వు పొందాలి గనక అలా పొందితేనే నీ జన్మ సార్థకమవుతుంది గనక ఈ ఏవం ఈ ప్రకారంగా ఏవం విదిత్వ దేనిని తెలుసుకొని ఇందులో చెప్పినటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని కైవల్యం ఫలమశ్రుతే కైవల్య ఫలాన్ని పొందుతావు కైవల్యం అని అంటే మోక్షం మోక్షాన్ని కైవల్యం అని అంటారు ఎందుకని కైవల్యం అని అంటారట ఆ మోక్ష స్థితిని వర్ణించినటువంటిది ఈ కైవల్యం మోక్షస్థితి ఎలా ఉంటుందో మోక్షం అంటేనేమో ఒక అర్థం ఉంది, అదేమిటంటే విడుదల. మోక్షం అంటే విడుదల. దేని నుంచి విడుదల? సమస్తమైనటువంటి కర్మబంధనాల నుంచి విడుదల. మరి కైవల్యం అంటేనో కేవలం, కేవలం అంటేనో ఊరికొంటాం, ఏమి లేదు, ఏమి చూసే పని లేదు, ఏమి వినే పని లేదు, ఏమి తినే పని లేదు, ఏమి మాట్లాడే పని లేదు, ఏమి ఆలోచించే పని లేదు, అసలు ఏమి పని లేకుండా కేవలంగా ఉంటాం. అట్టుంటే మనకేమిటండి లాభం? ఇట్ట కనుకైతే కాస్త బాగా ఆనందంగా ఉంటుంది, కానీ ఊరికనే ఉంటే, ఊరికి అంటే ఇట్టుంటే లాభం లేదు. ఇవన్నీ ఊరుకోవు, ఇవన్నీ నువ్వు ఊరుకున్నా అయ్యయ్యో పనులు చేస్తూ ఉంటాయి. అందుకని ఆ ఊరుకున్నది ఏంటంటే ఆత్మ. నువ్వు ఎప్పుడైతే ఆత్మ అయ్యావో దీన్ని పక్కన పడేస్తే దీని పనులు అవి చేసుకుంటా ఉంటుంది, కానీ నువ్వు మాత్రం ఏది చేయకుండా ఉంటావు. ఎందుకంటే ఆత్మ కేవలంగా ఉండేది కాబట్టి ఆ కేవలం అనేటువంటి ఫలితాన్ని, కైవల్యం అనేటువంటి ఫలితాన్ని పొందుతావు. కైవల్యం ఫలం అశ్వత ఇతి, ఈ కైవల్యం అనేటువంటి ఫలాన్ని పొందుతావు ఇతి, ఈ ప్రకారంగా లేదా అని. అంటే ఇతి అంటే ముగింపు వాచకం, అధ అంటే ప్రారంభ వాచకం, ఇతి అని అంటే ముగింపు వాచకం. నిజంగా ఈ ఉపనిషత్తు ఈ రూల్స్ అన్నీ కూడా చక్కగా పాటించింది. అందుకని అధాతో ప్రారంభమైంది. అధాశ్చలాయ నో భగవంతం పరమేశ్చినముపసమేత్యోవాచ అని అక్కడ అధాతో ప్రారంభించారు. ఇక్కడేమో కైవల్యం ఫలమశ్రుత ఇతి అని ఇతితో ముగించారు. అంటే సాంప్రదాయాన్ని చక్కగా పాటించారు ఈ కైవల్యోపనిషత్తులని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అనేనా, అనేనా అంటే దీనివల్ల, అయితే దేనివల్ల? ఈ కైవల్యోపనిషత్తులో చెప్పినటువంటి విషయాల్ని, ఇందులో చెప్పినటువంటి జ్ఞానాన్ని బుద్ధితో గ్రహించి ఏం చేయాలయ్యా? ఇందులో చెప్పినటువంటి విషయాల్ని బుద్ధితో గ్రహించిన తర్వాత నువ్వు చేయవలసినటువంటి సాధన ఏమిటంటే తత్వమేవ త్వమేవ తత్ అనేటువంటి ఉపదేశం చెప్పారే, తత్వమేవ త్వమేవ తత్, అదే నీవు, నీవే అది అని ఒక ఉపదేశ వాక్యం చెప్పారు. ఆ ఉపదేశ వాక్యాన్ని బాగా అర్థం చేసుకొని అది నీవే, నీవే అది అని అన్నారు కాబట్టి తాను సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మని, సర్వత్రా ఉన్నటువంటి బ్రహ్మాన్ని, సర్వత్రా ఉన్నటువంటి చైతన్యాన్ని, అన్ని భూతాలలో అంతరాత్మగా ఉన్నాను నేను, కేవలం ఈ దేహంలోనే కాదు అన్ని దేహాల్లో, మనుషుల దేహాలే కాదు జంతువులు, క్రిమికీటకాలు, పక్షులు, పాములు, తేళ్ళు అన్నింటిలో, అన్నింటిలో కూడా నేనున్నాను. తత్వమేవ త్వమేవ తత్, అదే నీవు, అదే, అదే అంటే ఏమిటి? ఆ అదే, ఆ అదే, ఆ పరమాత్మ. ఆ పరమాత్మ అంటే ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి చైతన్యం. ఆ చైతన్యమే నీవు. ఆ చైతన్యం ఎక్కడుంది? నీలో ఉంది, అందరిలో ఉంది, అంతటా ఉంది. ఆ అంతటా ఉన్నటువంటి పరమాత్మని నేనే అనేటువంటి భావనని ఈ కల్పితమైనటువంటి ప్రపంచానికి ఆధారంగా మాత్రమే కాకుండా అధిష్టానంగా కూడా ఉన్నానని. ఆధారం అంటే ఏమిటి? ఇదిగో ఈ బల్ల ఉందనుకోండి, దీనికి కింద ఉన్నటువంటి బల్ల ఆధారం, ఈ కింద బల్లకేమో భూమి ఆధారం, అంతే కదా. భూమి కనుక ఏమన్నా ఒక గబుక్కును కుంగింది అనుకోండి, ఇది కూడా కుంగుద్ది, దాంతో పాటు దీని మీద ఉన్న అందరం కుంగుతాం. అంటే ఆ భూమి ఈ మొత్తానికి ఆధారంగా ఉంది. ఇక్కడ భూమి ఆధారంగా ఉందే కానీ అధిష్టానం మాత్రం కాదు. ఎందుకని అధిష్టానం కాదు? ఎందుకని అధిష్టానం కాదు? ఇది వేరు, అది వేరు. కానీ ఇప్పుడు కొండ ఉందనుకోండి, ఆ కొండకి ఆధారం ఏమిటి, అధిష్టానం ఏమిటి అని అంటే ఆధారం అంటే ఏమీ లేకుండా బట్టి కొండ ఉంటుందా? ఆ కొండే బట్టే ఆధారం. కానీ ఆ కొండ నువ్వు చేత్తో పట్టుకుంటే చెయ్యి ఆధారం, కింద ఎక్కడ పెడితే భూమి ఆధారం. కాబట్టి అది ఏమీ లేకుండా నువ్వు పట్టుకోకుండా ఉన్నావు అనుకు, ఊరికి నాకు కొండ చూస్తున్నావు. ఆ కొండకి ఆధారమే కాక అధిష్టానం అంటే అర్థం ఏంటని అంటే అది దేంతో తయారైంది? అధిష్టానం దేంతో తయారైంది? మట్టితో తయారు. కాబట్టి ఇప్పుడు ఈ జగత్తు మొత్తానికి కూడా ఆధారం ఏమిటి? పరమాత్మ. ఆధారమేనా కాదు, అధిష్టానం కూడా. అంటే ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటికీ కూడా ఒకటి ఆధారం అన్న ఉంది, లేకపోతే అధిష్టానం అన్న ఉంది. కానీ ఈ జగత్తుకు పరమాత్మ ఆధారము, అధిష్టానం. అంటే పరమాత్మ వల్లనే ఈ జగత్తు కనపడుతుంది, పరమాత్మ జగత్తుగా కనపడతా ఉంది. పరమాత్మ ఉండబట్టే ఈ జగత్తు, పరమాత్మే అసలు ఈ జగత్తు. మళ్ళీ జగత్తు అంటే వేరే ఏం లేదు, ఇదంతా కూడా ఒకటిదే, కల్పితం. ఇప్పుడు మనం రాత్రిపూట చీకట్లో తాడు చూస్తున్నాం, పాము చూస్తున్నాం కదా, ఆ పాము ఉందా? లేదు. కానీ ఆ తాడే పాముగా ఉంది, అందువల్ల ఈ తాడు ఏమవుతుందంటే పాముకి ఆధారం అధిష్టానం. పాము లేకపోతే అసలు తాడే లేదు, తాడు లేకపోతే అసలు పామే లేదు. మరి ఆ పాముకి ఆధారంగా తాడున్నట్టేగా, అది ఆధారం. ఇక అధిష్టానం అంటే ఏమిటి? అసలు తాడే లేదు, పాములా కనపడుతుంది. పాము ఏమైనా ప్రత్యేకంగా ఉందే, తాడే పాములా కనపడుతుంది. కాబట్టి తాడు అధిష్టానం. అదే ప్రకారం ఇక్కడ ఈ జగత్తుకి పరమాత్మ ఆధారము అధిష్టానము కూడా. అలా ఆధారము అధిష్టానమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్యాన్ని అని 16వ మంత్రంలో చెప్పినటువంటి భావాన్ని, ఆ తర్వాత తానే ఈ జీవుడి యొక్క 3 అవస్థల్ని కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నాను అని 17వ మంత్రంలో, జాగ్రత్త స్వప్న సుషుప్తి ఆది ప్రపంచం యత్ ప్రకాశితే, ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటువంటి 3 ప్రపంచాలని ఏది ప్రకాశింపజేస్తుందో, అంటే ఆ ప్రకాశింపజేసేటువంటి చైతన్యాన్ని నేనేనని 17వ శ్లోకం 17వ మంత్రంలో చెప్పినట్లుగా, అలాగనే తన ప్రకాశం వల్లనే ఈ 3 అవస్థల్లో ఉన్నటువంటి ప్రపంచాలని, ఆ ప్రపంచాలని అనుభవిస్తూ ఉన్నటువంటి విశ్వ తేజస ప్రాజ్ఞుల్ని, వాళ్ళ యొక్క అనుభవాల్ని, ఆ అన్నింటినీ కూడా నేను దూరంగా ఉండి కేవలంగా చూస్తూ ఉన్నా, వాటిల్లో నేనేం జోక్యం చేసుకోవటంలా. రాత్రి స్వప్నం వచ్చినప్పుడు ఏం జరిగింది? ఒక కళ, ఆ కళలో ఒక ప్రపంచం, ఆ ప్రపంచంలో నువ్వు ఇంకా చాలామంది ఉన్నారు, ఏం చేస్తున్నారు? అనుభవాలు పొందుతూ ఉన్నారు. ఈ మొత్తానికి దూరం ఏముంది? మనస్సు ఉంది. అదే ప్రకారంగా ఈ ఆత్మచైతన్యం, నేను దూరంగా ఉన్నా, సాక్షిగా ఉన్నా, ఊరికి నెట్ట చూస్తూ ఉన్నా, ఏం చూస్తూ ఉన్నాను? ఆ 3 అవస్థల్ని చూస్తున్నాను, ఆ 3 అవస్థల్లో ఉన్నటువంటి ప్రపంచాలని చూస్తున్నాను, ఆ ప్రపంచాలను అనుభవించేటువంటి వ్యక్తుల్ని చూస్తున్నాను, ఆ వ్యక్తులు అనుభవించేటువంటి అనుభవాల్ని గమనిస్తూ ఉన్నా. అన్నింటినీ గమనించేటువంటి వాడిని నేను. దూరంగా ఉండి, విలక్షణంగా ఉండి, కేవల సాక్షిగా ఉండే చిత్స్వరూపాన్ని, జ్ఞానస్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని అని చెప్పినటువంటి 19వ శ్లోకం, ఆ తర్వాత తన యందే సర్వము జరించి చెప్పినటువంటి 19వ శ్లోకం, ఆ తర్వాత తన యందే సర్వము జరించి తన యందే ఉండి తన యందే లయమవుతుంది, మయ్యేవ సకలం జాతం, మై సర్వం ప్రతిష్ఠితం, మై సర్వం లయం యాతి, తద్బ్రహ్మ అద్వయం అస్మయహం. అదిగో ఆ అద్వయమైనటువంటి బ్రహ్మముని నేనే. నాయందే పుడుతుంది ఈ ప్రపంచం, నాయందే ఉంటుంది, నాయందే లయమైపోతుంది అని, దీనన్నిటి కూడా నేను ఆధారంగా ఉన్నాను అనేటువంటి భావాన్ని, శాశ్వతమైనటువంటి సత్యవస్తువైనటువంటి అద్వయ బ్రహ్మాన్ని నేను అని 19వ మంత్రంలో చెప్పినట్టుగా, 16, 17, 18, 19 4 మంత్రాల్లో కూడా మనం ఏం చేయాలనో సాధన చక్కగా చెప్పారు. ఇలా ఎవరైతే ముందుగా బుద్ధితో విచక్షణ జ్ఞానంతో తెలుసుకొని, ఆ తర్వాత ఏకాంత ప్రదేశంలో కూర్చొని శుచిగా నిటారుగా ఉండి సన్యాస భావంతో, ఇంద్రియ నిగ్రహంతో, ఏకాగ్రతతో తన యొక్క యథార్థ స్వరూపాన్ని, అంటే ఆత్మస్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని, అటు సాకార సగుణోపాసనగానో, నిరాకార నిర్గుణోపాసనగానో బుద్ధికి అతీతంగా వెళ్ళి తెలుసుకొని దానితో ఐక్యమైపోయి దానిగా ఉండిపోవటం. అదిగో దానివల్ల, అనేనా, దీనివల్ల, దేనివల్ల? అదిగో చిట్టు చివరికి అట్లా ఆత్మగా ఉండటం వల్ల కలగబోతున్నటువంటి ఫలితం ఏమిటో తెలియజేస్తున్నారు. ఏం ఫలితం కలుగుతుందంట? సంసారార్ణవ నాశనం జ్ఞానం ఆప్నవతి. ఈ సంసారం, ఈ జనన మరణ రూప సంసారం అనేటువంటి చక్రాన్ని నాశనం చేసేటువంటి జ్ఞానాన్ని పొందుతావు. ఈ లోకంలో ప్రతి ప్రాణి, ప్రతి జీవి కూడా ఈ సంసార సాగరంలో ఇరుక్కుపోయారు. ఎందుకని ఇరుక్కుపోయారు? సరే, ఈ ఏదో పుట్టాం కాబట్టి మనకు కొన్ని అవసరాలు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని ఆశలు ఉన్నాయి, కొన్ని ఆశయాలు ఉన్నాయి, కొన్ని కోరికలు ఉన్నాయి, ఇలా అన్నీ ఉంటే వీటన్నిటిని తెచ్చుకోవడం కోసం ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేసామంటే దాంట్లో కాస్త పాపం ఉండొచ్చు, కాస్త పుణ్యం ఉండొచ్చు, కాస్త మంచి ఉండొచ్చు, కాస్త చెడు ఉండొచ్చు. మరి ఈ కనుక ఉంటే ఏమవుతుందంటే వీటి యొక్క ఫలితాలను అనుభవించాలి. ఏదైతే చెడు చేసావో ఆ చెడు ఫలితం, ఏదైతే మంచి చేసావో ఆ మంచి ఫలితం, రెండు అనుభవించాలి. అలాగే అవి చేయడానికి ఏ ఆలోచనలు అయితే చేసావో అవి చెడ్డ వాసనలు కానీ మంచి వాసనలు కానీ ఆ రెండు నీకు వస్తాయి. ఈ వాసనలు, ఆ కర్మఫలాలు, ఈ రెండు కూడి నీకు బోర్ తయారవుతాయి. ఇప్పుడు ఏం చేస్తావు, ఈ మూటను ఎత్తుకొని ఈ దేహాన్ని వదిలిపెట్టి ఈ మూటతో ప్రయాణం అయిపోతావు అవ్యక్తంలోకి. మరి అక్కడికి పోయిన తర్వాత పాత మూట కొత్త మూట రెండు కలగలిపేస్తారు. కలగలిపిన తర్వాత దాంట్లో నుంచి ఏదైతే నేను అనుభవించాలి అనుభవించాలి అనుభవించాలని కాస్త పైకి వస్తాయో పక్వానికి వస్తాయో ఆ కర్మఫలాలను తీసుకొని మళ్ళీ ఇంకో దేహంతో ఇక్కడికి వస్తాను. వచ్చి మళ్ళీ ఆ సుఖాలు దుఃఖాలు ఏముంటే అవి నువ్వు అనుభవిస్తూ ఉంటావు. మరి వచ్చాను కదా, మరి మళ్ళీ తెలుసుకొని ఏమైనా జాగ్రత్త ఉంటావా? ఆహా, మళ్ళీ ఇక్కడ స్వార్థం ఉంది కదా, అందుకోసం తప్పు అని తెలుసు, పాపం అని తెలుసు, తెలిసి కూడా సరే ఈ ఒక్కసారికి చేద్దాం తర్వాత చూసుకుందాం అనుకుంటాం, అలా చేసేస్తాం. మళ్ళీ చేస్తే మళ్ళీ కొన్ని వస్తూ ఉంటాయి, ఆ పాత మూటకి కొత్త తోడవుతాయి, ఈ పెద్ద మూట తీసుకొని మళ్ళీ పోతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఇంకొకరు మూట పెద్ద చేసుకుంటాడు, మళ్ళీ పోతుంటాడు. ఇదే పని, ఇదే సంసారార్ణవం, ఈ సంసారం అనేటువంటి సముద్రం. ఎందుకనంటే వస్తావు, కొన్ని ఖర్చు పెట్టుకుంటావు, కొన్ని కూర్చుకుంటావు, ఈ మూట మళ్ళీ తీసుకొని పోతావు, మళ్ళీ ఆ మూట తీసుకొని వస్తావు, దాంట్లో నుంచి మళ్ళీ కొన్ని ఖర్చు అవుతాయి, కొన్ని మళ్ళీ కలుస్తాయి, మళ్ళీ మూట తీసుకొని పోతావు. ఇదే పని మనకి, యాతంబారం పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది. అదిగో అదే ప్రకారంగా మనం కూడా అలా పోతూ వస్తూ పోతూ వస్తూ పోతూ వస్తూ ఉండవలసింది. ఇదిగో ఈ సంసారం ఏదైతే ఉందో దీన్ని నాశనం చేసేటువంటి జ్ఞానం ఇక్కడ చెప్పేది. ఎందుకని, ఇక్కడ మనం ఈ సంసారంలో ఎప్పుడైతే ఇరుక్కుపోయామో చెప్పలేనటువంటి బాధలు అనుభవిస్తూ ఉన్నాం. ఈ బాధలన్నిటి కారణం ఏమిటంటే అజ్ఞానం. అజ్ఞానం అంటే నేను ఆత్మనేది తెలియనటువంటి స్థితి, తన స్వరూపాన్ని మర్చిపోయినటువంటి స్థితి. నేనెవరో నాకు తెలియనప్పుడు నేను ఇంకోటి అనుకుంటాను, అది పావు అని తెలియక పావు అనుకుంటున్నాం, అది చెట్టు మొత్తం అని తెలియక రేత్రిపూట చీకట్లో దయ్యం అనుకుంటున్నాం. అదే ప్రకారంగా ఇక్కడ కూడా నేను జీవుణ్ణి, నేను ఆత్మని అని తెలియకపోతే నేను జీవుణ్ణి అని అనుకుంటున్నాను. జీవుణ్ణి అని ఎప్పుడు అనుకున్నావో ఈ కర్మలు చేస్తూ ఉంటాం, ఆ కర్మఫలాలన్నీ నీకు వస్తూ ఉంటాయి. వీటి కారణంగా మళ్ళీ 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 ఈ జన్మలు వస్తూ ఉన్నాయి. అందువల్ల ఎప్పుడైతే జ్ఞానంతో, ఆత్మజ్ఞానంతో ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకొని, నేను జీవుణ్ణి అనేటువంటి అజ్ఞానం పోగొట్టుకొని నేను ఆత్మని అనేటువంటి జ్ఞానంలో కనుక నువ్వు నిలుస్తావో అలా నిలిస్తే ఇక ఇవన్నీ లేవు. ఎందుకని, ఇవన్నీ జీవుడికే కానీ ఆత్మకి లేవు. ఈ జీవుడు అనేటువంటిది ఒట్టిదే నిజం కాదు, ఈ జీవుడు అనేటువంటిది ఒకటి భ్రమ. కానీ నువ్వు సత్యం అనుకున్నావు కాబట్టి జరిగినవన్నీ సత్యం అనుకుంటున్నావు. అది భ్రమాన్ని తీసేవత వారేసిన తర్వాత సత్యం ఏమిటి తెలుసుకున్నావు. సత్యం ఏమిటి, నేను ఆత్మని అనేటువంటి పరమాత్మని అనేటువంటి సత్యం. కాబట్టి నీకు ఏ పాప పుణ్యాలు లేవు, నువ్వు ఏ కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేదు, నువ్వేమి దుఃఖపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు, సంతోషపడాల్సిన పని లేదు, ఏం లేదు. ఎల్లప్పుడూ కూడా ఆనందం, ఒకటే ఆనందం, అదే బ్రహ్మానందం, అదే ఆత్మానందం, అదే అనంతమైనటువంటి అఖండమైనటువంటి ఆనందం. కాబట్టి అటువంటి ఆనందాన్ని నువ్వు పొందుతూ ఉంటావు. అయితే నిజంగా ఈ మొత్తం పోద్దండి, ఈ జగత్తు ఈ జన్మలు ఇవన్నీ కూడా పోతాయా నేను ఆత్మగా ఉంటే? పోతాయి. ఎందుకనంటే చీకటిలో నీకు పాము కనిపించింది, పాము కనిపించినప్పుడు పాము అనుకున్నావు, భయపడ్డావు, అటు ఇటు పరుగులు తీసావు, చాలా దుఃఖం వేసింది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, ఆ కష్టాలు దుఃఖాలు బాధలు అన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే వెలుగు వచ్చిందో, వెలుగు రావడంతో ఏం జరిగింది, అది తాడు అని అనుకున్నావు, ఇందాక ఉన్నటువంటి నీ భయాలు ఉన్నాయా, దుఃఖాలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, పరుగులు తీయటం ఉందా, ఉంది ఆ తాడును చూసావు పరిగెత్తావా, పరిగెత్తావు. ఇందాక ఆ తాడును చూసే పరిగెత్తావు, కానీ తాడు అనుకోవాలా, దాన్ని పాము అని అనుకుంటావు. కాబట్టి ఎప్పుడైతే తాడు అనుకుంటావో సమస్తం వదిలిపోయింది. అదే ప్రకారంగా రాత్రి కళ వచ్చింది, ఆ కళలో ఏదో నువ్వు ఉద్యోగం చేస్తూ ఉన్నావు, ఆ ఉద్యోగం దగ్గరికి పోయిన తర్వాత ఎవరో తోటి ఉద్యోగులతోటి తగాదా వచ్చింది. తగాదా వచ్చినప్పటికల్లా బాగా తగాదాడుకున్నారు, మాటలు పోయి కొట్లాటలోకి వచ్చి అటు ఒక నలుగురు చేరారు, ఇటు ఒక నలుగురు చేరారు, తన్నుకున్నారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. అక్కడేమో 4 రోజుల నుంచి ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టులో తీసుకెళ్తే ఏదో విచారణ జరిగింది, ఒక 2 నెలలో 3 నెలలో ఆ కోర్టుకి హాజరయ్యావు, చిక్స్ వరకు ఓ 2 నెలలు శిక్ష అన్నారు. కాబట్టి ఆ శిక్ష అనిపిస్తుంది. ఇదంతా జరిగింది రాత్రి కళ్ళు, కానీ వేలుకున్నాం అనుకో, ఇవన్నీ ఉన్నాయా, మొత్తం పోయినాయా పోలేదా, మొత్తం పోయి స్వప్న ప్రపంచ దృశ్యాలు, అందులో ఉన్నటువంటి అనుభవాలు, ఆ అనుభవించినటువంటి భక్త అందరూ కూడా ఎప్పుడైతే నువ్వు మేలుకున్నావో మొత్తం రద్దు, నువ్వు కేవలంగా ఉన్నావు. ప్రకారంగా స్వప్నంలో ఉన్నటువంటి ప్రపంచం, స్వప్నంలో ఉన్నటువంటి అనుభవాలు, స్వప్నంలో ఉన్నటువంటి భోక్త, వాళ్ళందరూ కూడా స్వప్నం నుంచి మేలుపడంతో ఎట్టబోయారో ఈ జాగ్రత్తలో ఉన్నటువంటి ఈ ప్రపంచం, ఈ జాగ్రత్తలో ఉన్నటువంటి అనుభవాలు, ఈ జాగ్రత్తలో ఉన్నటువంటి వస్తువులు, ఈ జాగ్రత్తలో ఉన్నటువంటి ఈ భోక్త, భోక్త అంటే జీవుడు, ఈ భోక్త, మరి వీళ్ళందరూ కూడా ఇందులో నుంచి నువ్వు ఎప్పుడైతే మేలుకొని ఆత్మగా ఉంటావో ఈ మొత్తం రద్దు అవుతాయే కావో, అయ్యేటప్పుడు ఇక్కడ ఎందుకో, కనుక ఈ మొత్తం రద్దు. ఇప్పుడు మనం పడేటువంటి కష్టాలు కానీ, బాధలు కానీ, దుఃఖాలు కానీ, సుఖాలు కానీ, సంతోషాలు కానీ, ఆనందాలు కానీ, మరి లేకపోతే ఈ ఆశలు కానీ, కోరికలు కానీ, ఇదంతా వట్టిదే, ఈ జగత్తుతో సహా మొత్తం వట్టిదే. కానీ ఇప్పుడు తెలియదు, మరి ఎప్పుడు తెలుస్తుంది, మనం ఇందులో నుంచి మేలుకున్న తర్వాత తెలుస్తుంది, అంటే మనం ఆత్మస్థితిలో కొన్న తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఆత్మస్థితిలో ఉన్నామంటే ఈ మొత్తం రద్దు, ఈ మొత్తం రద్దు అంటే ఈ జన్మలు కూడా రద్దు, మళ్ళీ పుట్టడం సావటం పుట్టడం సా అన్ని వట్టిదే, అంతా రద్దు అయిపోయింది, నువ్వు మాత్రం కేవలంగా ఉంటావు. కాబట్టి ఈ సంసారార్ణవ నాశనం, ఈ జనన మరణలోపు సంసారం అనేటువంటిది ఎలా నాశనం అవుద్దంటే ఇలా నాశనం అవుద్ది. ఎప్పుడు ఎప్పుడంటే నువ్వు జీవభావాల నుంచి మేలుకొని నీ స్వస్థితిలో, ఆత్మస్థితిలో నువ్వు నిలిచినప్పుడు. తస్మాత్, అందువల్ల కాబట్టి నీకు ఈ కష్టాలన్నీ పోతాయి. కాబట్టి ఎందుకు అసలు ఆధ్యాత్మిక రంగంలో ఉండేది, ఎందుకు అసలు ఈ శాస్త్రాలు వినేది, ఎందుకు అసలు ఈ ఉపనిషత్తుల యొక్క అవసరం ఏమిటి, అదిగో ఆ స్థితిని అందుకోవటం కోసం. ఈ సమస్తమైనటువంటి అన్నీ కూడా రద్దయిపోయి ఏమి లేకుండా కేవలం ఆనంద స్వరూపంగా పరమాత్మగా అత్యున్నతమైనటువంటి స్థితిలో, శాశ్వతమైనటువంటి స్థితిలో, శాశ్వత ఆనంద స్థితిలో ఉండాలి, ఉంటాం. ఎందుకంటే మన యథార్థ స్వరూపం అది. కాబట్టి అటువంటి స్థితిలో మనం ఉండటం కోసమే ఇదిగో ఈ శాస్త్రం అంతా తెలుసుకోవటం కానీ, అర్థం చేసుకోవటం కానీ, అనుభవానికి తెచ్చుకోవటం కానీ, అలా అంతటి ఆనందాన్ని పొందటం కోసమే తస్మాత్ ఏవం ఏనం విదిత్వ కైవల్యం ఫలమశ్రుతి. అందువల్ల ఈ ప్రకారంగా దీన్ని తెలుసుకొని కైవల్యాన్ని పొందుతాడు. కైవల్యం అనేటువంటిది కేవలం అనేటువంటి పదం నుంచి వచ్చినటువంటిది. ఎందుకనంటే ఆత్మ కర్త, ఏం చేసేది కాదు, అభోక్త, ఏం అనుభవించేది కాదు. కానీ దానికి ఏమైనా కోరికలు ఉన్నాయా? నిరీహుడు. నిరీహం అంటే కోరికలు లేనటువంటి వాడు. మరి కోరికలు కనుక లేకపోతే కర్మలు ఏమైనా చేస్తాడా? చేయడు. సరే ఒకవేళ చేద్దామంటే అది దేహం ఉందా మన మాదిరిగా? లేదు. కాబట్టి కర్మలు ఎట్లా చేస్తాడు? కానీ కర్మలు చేయడానికి వీలు లేదు. మరి అయితే ఏమిటైన పరిస్థితి? ఏమీ లేదు పాపం, కేవలం. ఆ కేవల స్థితే మనకు కావాల్సింది. ఆ కేవల స్థితిలో ఉంటేనే కైవల్యాన్ని అందుకున్నాడు. ఆ కేవల స్థితిలో ఉంటేనే ఆత్మస్వరూపంగా ఉంటాం. ఆ కేవల స్థితిలో ఉంటేనే మోక్షస్వరూపంగా ఉంటాం. ఆ కేవలంగా ఉండటమే బ్రహ్మముగా ఉండటం. అలా బ్రహ్మముగా నిలిచిపోయినటువంటి వాడు దేనికి చెలించకుండా, ఏ ఆలోచన లేకుండా, ఏ కోరికలు లేకుండా, ఏ ఆశలు లేకుండా, ఏ ఆశయాలు లేకుండా, ఏ పనులు లేకుండా, ఏ అనుభవాలు లేకుండా, ఏ సుఖ దుఃఖాలు లేకుండా, ఉదాసీనంగా, నిర్లిప్తంగా, కేవలంగా సుశుద్ధిలో ఎట్లయితే మనం ఉంటున్నాం, మరి గుర్తుకు తెచ్చుకోవాలి. ఎందుకనంటే ఇది ఎట్టుంటుందంటే తురియం అని అంటారు దీన్ని. అది సుశుద్ధి, ఇది తురియం. దాని దీనికి ఏమిటి తేడా అంటే సుశుద్ధి ఏమో నిలవదు, మళ్ళీ కాసేపటికి బొద్ది, తురియమేమో నిలుస్తుంది, అది తేడా. ఎందుకని ఎందుకని అంటే అదేమో నువ్వు ప్రయత్నం చేసి తెచ్చుకున్నది కాదు సుశుద్ధి, దానంతా రోగు వస్తుంది మనం ఉద్ధరణ కావాలన్న. మరి ఇదో నువ్వు ప్రయత్నం చేసి తెచ్చుకోవాలా? దానంతా వచ్చిందేమో దానంతా బొద్ది. నువ్వు ప్రయత్నం చేసి తెచ్చుకున్నది ఉండే, ప్రయత్నం చేస్తే పోద్ది కదా అని అంటావు. ఇంకెందుకు ప్రయత్నం చేస్తావు? అసలు నువ్వు ఏ స్థితికి వచ్చావు? ప్రయత్నం చేయకుండా ఉండే స్థితికి వచ్చావు, ఏమి చేయకుండా ఉండే స్థితికి వచ్చావు. కాబట్టి ఇది శాశ్వతంగా ఉండేటువంటి స్థితి. కాబట్టి ఆ స్థితినే కైవల్యం అన్నారు. ఈ ప్రపంచం యొక్క పరిమితుల నుంచి దాటిపోయి, ఈ మాయా నాటకం నుంచి దాటిపోయి అదిగో అలా నిలబడిపోవటమే కైవల్యం. ఒక నాటకం వేసారనుకోండి, నాటకం వేయాలంటే ఏం చేయాలా? ఒకసారి మొహానికి రంగేసుకోవాలా? మరి మీసాలు అయితే మీసాలు పెట్టుకోవాలా? అద్దాలు పెట్టుకున్నాడు అద్దాలు పెట్టుకోవాలా? పెట్టుకునేవాడు తీసేయాలా? మరి ముసలాడు కనుకైతే జుట్టు కాస్త రంగేసుకోవాలా? కుర్రాడు కనుకైతేనేమో నల్లగా ఉండాలా? మరి వేషం ఏమో ఆ పాత్రకి సరిపోయినట్టు ఉండాలా? మరి మాటలేమో వీడికి సంబంధించిన మాటలుగా దాంట్లో ఏముంటే అది చెప్పాలా? వాడు దుర్మార్గుడు అయితే దుర్మార్గుడిగా ఉండాలా? సన్మార్గుడు అయితే సన్మార్గుడిగా ఉండాలి? వీడు ఎట్టనండి? అయితే మరి ఈ నాటకంలో ఉన్నటువంటి వ్యవహారం అంతా కూడా ఆ నాటకంలో అలా మాట్లాడి, అలా చేసి, అలా ఉండి అన్నీ చేసిన తర్వాత ఎప్పుడు ఈ పీడ వదులుద్ది? ఎప్పుడనంటే నువ్వు స్టేజ్ వెనక్కి పోయి రంగు మొత్తం కడిగేసుకొని హాయిగా మళ్ళీ నీ ప్యాంటు షర్ట్ వేసుకొని బయటకు వస్తే నువ్వు మామూలు అయిపోయి ఇక అక్కడే ఉండవు. కాబట్టి ఆ విధంగా ఈ సమస్తం వదిలించుకోవాలి. ఇప్పుడు మనం ఈ వేషంతో వచ్చాం, ఈ దేహం అనేటువంటి వేషం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ వాసనలు, ఈ కర్మఫలాలు, ఈ వేషంతో వచ్చాం. ఈ వేషంతో వచ్చాం కాబట్టి ఈ వేషంలో మనం నడుచుకోవాలా, ఈ వేషం ప్రకారం మనం ఏడవాలా, నవ్వాలా, ఆందోళన పడాలా, అన్నీ జరుగుతుంది. ఈ మొత్తం పీడ వదిలిపోవాలంటే, ఇదంతా వదిలిపోవాలంటే రంగు అడిగేసుకోవాలి. ఈ రంగు అడిగేసుకొని నువ్వెవరో నువ్వు నువ్వుగా ఉండాలి. ఆ నేను ఎవరిని, ఆ నేనే ఆత్మని, ఆ నేనే బ్రహ్మాన్ని, ఆ బ్రహ్మముగా అలా ఉండిపోవాలి. దాన్నే కైవల్య ఫలం అని అంటారు. ఇక్కడ కైవల్యం ఫలం వస్తుంటే, కైవల్యం ఫలం వస్తుంటే రెండుసార్లు చెప్పారు. రెండుసార్లు ఎందుకు చెప్తారంటే, పూర్వకాలంలో గ్రంథాలు లేవు కదా, గ్రంథాలు లేకపోతే సమాప్తం, ముగింపు, అయిపోయింది అని అనరు. గురువు లేనటువంటి వాళ్ళు అలా అనకూడదు. ఎందుకనంటే సమాప్తం అని అంటే ఇక దీన్ని తీసుకెళ్ళి మూల పారేయండి అని అర్థం అనమాట. కనుక అలా అనకూడదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, సమాప్తం అనకుండా చిట్టు చివరి మాటని రెండుసార్లు చెప్తారు. చెప్తే అప్పుడు శిష్యుడు అనుకుంటాడు, ఇంతటితోటి అయిపోయింది. అంటే అయిపోయింది అని అంటే అర్థం ఏంటంటే, శిష్యుడి ఉద్దేశం మళ్ళీ మొదలు పెట్టాలి అని. అంటే మళ్ళీ మొదటి నుంచి కూడా మళ్ళీ జాగ్రత్తగా ఈ జ్ఞానాన్ని అందుకోవాలి అని చెప్పడం కోసం. అలాగనే ఇక్కడ ఇతి అని చెప్పారు. ఇతి అనేటువంటిది ముగింపు వాచకం, అధ అనేటువంటిది ప్రారంభ వాచకం అయితే, ఇతి అనేటువంటిది ముగింపు వాచకం. ఇక్కడ ఈ ముగింపు వాచకం కూడా దీంట్లో ఉండటం ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఇక చివరిలో ఆ కైవల్యోపనిషత్తులు, అంటే ఉపనిషత్తులో వేదాల్లో ఉన్నటువంటి మాట కాకపోయినా ఈ ఉపనిషత్తు పక్కకి తీసిన తర్వాత దీనికి రాసినటువంటిది, ఇది అధర్వవేదే కైవల్యోపనిషత్తు సమాప్తాహ అని అంటారు. అంటే ఈ రకంగా అధర్వవేదంలో ఉన్నటువంటి కైవల్యోపనిషత్తు సమాప్తమైంది, ఇది మన కోసం చెప్పినటువంటి మాట, ఇది అక్కడ ఉండేటువంటి మాట. ఈ ప్రకారంగా మనం ఈ కైవల్యోపనిషత్తుని మనం పూర్తి చేసాం. ఎట్లా గట్ట ఎన్నో ఆటంకాల మధ్య మరి పూర్తి చేసాం, పూర్తి చేసాం అంటే ఇప్పుడే చెప్తున్నాం కాబట్టి మరి మీరు మాత్రం పూర్తి చేయబాకండి. కనీసం దీన్ని మాత్రం, ఎందుకంటే మిగిలినటువంటి వేరు ఇది, ప్రతిరోజు ఒక్కసారి చదవండి, ప్రతిరోజు ఒక్కసారి చదువుకోండి. చదువుకుంటే ఏమవుతారంటే ఆ మంత్రాలు మనకు నోటికి వచ్చేస్తాయి, ఆ మంత్ర భావం కూడా మనకి తిరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మీరు మనకు పాట అవుతుంది, ఆ పాట అవుతుంది కాబట్టి ఆ పాటనైనా సరే మనం చదువుతూ ఉంటే ఆ పాట ద్వారా మనం ఆ భావాలు తెలుసుకోవచ్చు. మరి ఎట్లా తెలుసుకుంటామో ఆ పాటను ఒకసారి చూడండి. నలభై ఏడో పేజీ
కైవల్యోపనిషద్ వినుడి మనసారా. మనసారా మెలకువ స్వప్నము గాఢ నిద్రలో కైవల్యము పొందు కైవల్యము